రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇంతవరకు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ ప్రోగ్రాం విన్నారు. శ్రోతలు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీలో అందించే ప్రత్యక్ష కార్యక్రమాలని వింటున్నారు. మరికొద్దిసేపట్లో తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి చూనేయుండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
సత్యసాయినాథుని దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ భగవాన్ బాబావారు నడయాడినటువంటి దివ్యక్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష కార్యక్రమాలలో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశజరిని మీకు అందించడానికి వచ్చింది మీ సాయి స్వప్న. 2002 సంవత్సరంలో ఆగస్టు 29వ తేదీ అంటే ఇదే రోజు మన ఈ రేడియో సాయి ప్రశాంతి నిలయం స్టూడియోస్ ని స్వామి తమ దివ్య హస్తాలతో ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా అనుక్షణము స్వామి ప్రేమను అనుభవంలోకి తెచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించినందుకు అందరి తరపున స్వామికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం, లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచ, సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తదాష్టకం, నవమం ఫాలచంద్రంచ దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ఈనాటి దివ్య సందేశజరి కార్యక్రమంలో వినాయకుని ఆదర్శం గురించి అందించడానికి నాతో పాటు ఈరోజు గణేష్ కూడా ఇక్కడున్నారు. సాయిరాం గణేష్.
సాయిరాం స్వప్నాక.
మరి మనం చూసుకుంటే గణేష్, ప్రపంచంలో ఈ మానవాళికి వారి జీవనం సాగిపోవడానికి సహకరించే ప్రకృతి, వీటన్నింటినీ ప్రభావితం చేసే పంచభూతాలు అన్నీ కూడా దేవీదేవతల ఆధీనంలో ఉంటాయని మనకు తెలుసు.
అవును.
మరి ఈ సకల సృష్టిని నడిపించే ఈ దేవీదేవతలకు కూడా నాయకుడు మన గణేశుడు,
వినాయకుడు.
వినాయకుడు. మరి అటువంటి వినాయకుడి నాయకత్వంలో ఇంత చక్కగా సృష్టి అంతా నడుస్తున్నది. మరి ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ గణేష చతుర్థి సందర్భంగా మనం ఈ నాయకత్వ లక్షణాలని గాని మన అంటే వ్యక్తిగతంగా కూడా మనని మనల్ని ముందుకు ఎలా నడిపించుకోవాలి అన్నది ఈ రోజు కార్యక్రమంలో చూద్దాం.
తప్పకుండా అక్క. మీరు ఇందాక ఇంట్రడ్యూస్ చేసినట్టు 2002 సంవత్సరంలో స్వామి ఈ పవిత్ర ప్రదేశాన్ని తమ దివ్య పదస్పర్శతో పునీతం చేశారు.
అవును.
స్వామి ఆ రోజు చెప్పినటువంటి అద్భుతమైన మాటలు నాలెడ్జ్, స్కిల్, బ్యాలెన్స్ అండ్ ఇన్సైట్. ఆ నాలుగు స్టూడియోలో ప్రతి నిత్యం పనిచేస్తున్నప్పుడు అవి దృష్టికి వస్తూ ఉంటాయన్నమాట. మళ్లీ మళ్లీ అవే గుర్తొస్తూ ఉంటాయి. మనకునే ఉండేటటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా స్కిల్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు అది మనకి అంతర్దృష్టినిస్తుందని స్వామి చెప్తారు. ఈనాడు వినాయకుడు ఒక లీడర్ గా మనం మనకి ఎలాగ ప్రోత్సహిస్తున్నాడు, మనకు ఆదర్శాన్ని అందిస్తున్నాడు అనే విషయాన్ని మనం చర్చించుకునే ముందు ఈ నాలుగు పదాలు ఒక్కసారి మైండ్ లో మళ్లీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే బాగుంటుందని అనిపించింది, అందుకే చెప్పాను.
ఎందుకంటే ఆ పదంలో మనం నడుచుకోవడానికి స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మరి ముందుగా మనం అసలు నాయకుడు అంటే ఎవరు, నాయకుడు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అన్నది చెప్తారా?
తప్పకుండా. చాలా సింపుల్ డెఫినేషన్ ఇచ్చారు స్వామి. నాయకుడు అంటే ముందుండి నడిపించేవాడు. ఇంతకన్నా సింపుల్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ మనకి ఇంకెక్కడ దొరకదేమో. ఒక టీం ఉన్నదనుకోండి, ఏ పని చేయాలన్నా ముందు తాను చేసి వాళ్ల టీం కి తన వెనకాతలు వచ్చే వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలిచి చూపించేవాడే అసలైన నాయకుడు అని స్వామి చెప్పారండి.
అంటే వెనక నుండి తోసేవాడు కాదు,
అవును ముందుండి నడిపించేవాడు.
అంటే ముందుండి నడిపించాలి అంటే తను నడుస్తూ ఆ ఆదర్శాన్ని అందించినప్పుడు మాత్రమే వెనకున్న వాళ్ళు కూడా నలవగలరేమో.
అవును, అందుకే స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని తను ఆదర్శంగా నిలిచి మనందరినీ కూడా యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అన్నట్టుగా మార్చుకోవాలి అని స్వామి చెప్పారు. సో స్వామి మన రథసారథిగా ముందు నడిపిస్తున్నారు, మన లీడర్గా మనం స్వామి చూపించిన అడుగుజాడల్లో నడుస్తున్నాము.
మరి గణేష్, ఇక్కడ మనం ఈ వినాయక చవితి శుభ సందర్భంగా వినాయకుడి యొక్క స్వరూప స్వభావాలు తీసుకుంటే వాటి నుంచి మనం ఈ నాయకత్వ లక్షణాలని ఎలా నేర్చుకోవాలి, లేకపోతే ఆ స్వరూపాన్ని చూసిన ప్రతిసారి ఆ నాయకత్వ లక్షణాలని మనం ఎలాగా గుర్తు చేసుకోవాలి, లేకపోతే వాటిని మళ్లీ మళ్లీ ఆచరణ యోగ్యంగా ఎలా చేసుకోవాలన్నది ఈరోజు చూద్దాం.
తప్పకుండా.
అసలు మనం మన హిందూ సాంప్రదాయంలో చూస్తే ఈ దేవతల్ని అర్చించడంలో పూజించడంలో మనం చేసేది ఈ పూజా విధానంలో ఏంటంటే ఆ ప్రతిమని పెట్టుకుంటాం, అంటే ఆ రూపాన్ని ధ్యానిస్తూ దాన్నే పూజిస్తూ అందులోని మనం మమేకమవుతూ ఆనందాన్ని అందిస్తూ అందుకుంటూ ఉంటాం. మరి ఈ ఆ రూపం ఎందుకు ముఖ్యం అంటే ఆ రూపం చూడగానే కొన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అలాగే మనం వినాయక రూపాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ రూపాన్ని చూడగానే మనకి ఈ ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకున్న నాయకత్వ లక్షణాలు ఎలా కనిపిస్తాయి అన్నది, ఫస్ట్ వినాయకుడిని చూడగానే మనకు కనిపించేది ఏది?
వినాయకుడిని చూడగానే మొహం కనిపిస్తుంది మొట్టమొదటిగా.
మరి మామూలుగా చూసుకుంటే మనుషులకైనా దేవతలకైనా ముఖం మానవ ముఖమే ఉండాలి.
ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు.
మరి ఈ మానవ ముఖం లేకుండా వింతగా వెరైటీగా మన గణేశుడికి ఒక ఏనుగు ముఖం ఉన్నది, అంటే మరి ఇందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. అందరికీ విభిన్నంగా ఈ ఏనుగు ముఖాన్ని ఎందుకు పెట్టుకున్నాడు, ఈ ఏనుగు ముఖం ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు?
ఈ వినాయకుడి ముఖం చూడగానే ఎన్నో ఆస్పెక్ట్స్ మనకి గుర్తొస్తాయి అన్నమాట. మొట్టమొదటిగా మనకి కొట్టినట్టు కనిపించేది విశాలంగా ఉండే ఆ తల, అంటే బ్రాడ్ మైండెడ్ గా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన మనలో మొట్టమొదట మొదలవుతుంది. అంటే విశాల స్వభావం పెంపొందించుకోండి అని స్వామి మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా. డోంట్ బి నారో మైండెడ్, బి బ్రాడ్ మైండెడ్ అని చెప్తారు. అండ్ స్వామి చక్కగా తన కొటేషన్స్ లో ఎక్స్పాన్షన్ ఇస్ లవ్ అంటారు. సో ఎప్పుడైతే మనం విశాల స్వభావాన్ని పెంచుకుంటామో మనకి ప్రేమ ఉన్నది అన్నదానికి ఒక దార్కాణం అది.
మరి అంతేకాకుండా గజముఖుడు ఏనుగు సూక్ష్మ బుద్ధికి కూడా ప్రతీక, అంటే ఎంతో తెలివైంది, గజ తెలివి అని కూడా అంటారు. మరి ఇంతటి తెలివితేటలున్న ఇది, అంటే ఒక లీడర్గా నాయకుడిగా మనం ముందు నడవాలి అన్నప్పుడు మన తెలివితేటలను ఎలా ఉపయోగించాలి అంటే మీరు చెప్పినట్టు బ్రాడ్ మైండెడ్ గా ఉండాలి. మరి బ్రాడ్ మైండెడ్ గా ఉండమంటూ స్వామి మనకి ఎన్నో విషయాలు చెప్పారు.
అసలు స్వామి లైఫ్ తీసుకుంటే, స్వామి అవతార కార్యక్రమం తీసుకుంటే బ్రాడ్ మైండెడ్నెస్ కి ఒక ప్రతీక స్వామి అవతారం. స్వామి తన అవతార లక్షణాలని ఒకసారి 1962 వెల్లడి చేస్తూ మొట్టమొదటి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞంలో తమతార కార్యక్రమం 4 విధాలుగా వేద పోషణ, విద్వత్ పోషణ, భక్త రక్షణ, ధర్మస్థాపన ఇది చెప్తూ వేద పోషణ గురించి చాలా హైలైట్ చేశారు స్వామి. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ వేద మూమెంట్ ఏదైతే ఉందో స్వామివారి ఆ ఉదార స్వభావం వల్ల, స్వామివారి విశాలమైనటువంటి ఆలోచన శైలి వల్ల మనందరం నేర్చుకోగలుగుతున్నాం. లేకపోతే ఒక పర్టికులర్ రీజియన్ కే అది పరిమితం కాకుండా స్వామి ప్రతి ఒక్కరూ ఏమాత్రం భేదభావం లేకుండా వేదాలు విశ్వజనీయం అని స్వామి ఉపన్యాసంలో చెప్పారు. అంటే వేదాలు చాంట్ చేయటం వల్ల ప్రపంచంలో ఉండేటటువంటి ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి. సమస్త లోక సుఖినో భవంతు అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని వేదం చదువుకోమన్నారు. మీరు మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు రుద్రం చదివితే భద్రంగా ఉంటారు అని స్వామి ఎన్నో మార్లు చెప్పారు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే వచ్చే ప్రతి పర్తియాత్ర గ్రూప్ కానివ్వండి, ప్రపంచంలో ఏ ఫారెన్ గ్రూప్ పుట్టపర్తి ప్రశాంతానికి వచ్చినా వాళ్ళందరూ వేద పఠనంతోనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరి ఈ లెవెల్లో స్వామి అందరి చేత చాయం చేస్తున్నారంటే స్వామికి ఎంత విశాల స్వభావం ఉండాలి.
ఇదే విషయాన్ని కూడా వేద విజ్ఞులైన వాళ్ళు మనతో ఒకసారి పంచుకున్నారు కదా, అంటే మీరు రుద్రం చదివితే మీ ఒక్కల భద్రమే కాదు, ఆ వైబ్రేషన్స్, ఆ సౌండ్ ఎంత దూరం మన తరంగాలు వెళ్తాయి గాలిలోని, అంత మేరకు అందరూ సుభిక్షంగా క్షేమంగా సుఖశాంతులతో ఉంటారు అని. కాబట్టి ఇంత విశాలత్వమైన భావంతో ఇంకా వేదాన్ని చదివితే ఇంకా ఎటువంటి ఆనందాన్ని పొందుతాము అనిపిస్తుంది. అలాగే మనం ఒకసారి చూసుకుంటే మన స్వామి తల్లిగారు ఈశ్వరమ్మ గారు ఏం కోరుకున్నారు గణేష్ స్వామిని, ఒక చిన్న పాఠశాల పుట్టపర్తిలో పెట్టండి ఇక్కడ పిల్లల కోసం, ఇక్కడ నీళ్లు లేవు కాబట్టి
ఒక చిన్న బావి తవ్వించండి
తవ్వించండి, అలాగే ఇక్కడ సౌకర్యం హాస్పిటల్ సౌకర్యం లేదు కాబట్టి
ఒక చిన్న ఒక డాక్టర్ ని గానీ ఒక చిన్న క్లినిక్ ని గానీ పెట్టించండి.
ఆ అడిగిన ఆ కోరికని స్వామి ఎంత విశాల భావంతో, అంటే ఆ ప్రేమ అని చెప్పుకోవచ్చు, విశాల భావంతో పాటు ప్రేమ,
అంటే ప్రేమ ఉంటేనే ఆ విశాల భావం ఆటోమేటిక్ గా వస్తుంది.
మరి దాంతో ఆ మూడింటిని ఎంత విస్తృతంగా ఏ లెవెల్లో ఇక్కడ పెట్టారు, స్కూల్ అడిగితే విశ్వవిద్యాలయాన్ని తెచ్చిపెట్టారు, నీళ్లు అడిగితే రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలకు కూడా స్వామి నీరు
అందించారు,
హాస్పిటల్ చిన్న ఒకటి ఒక డాక్టర్ ఉంటే చాలు ఎవరికైనా సుస్థి చేస్తే చూసుకోవడానికంటే, ఏకంగా ప్రపంచంలోని అన్ని వసతులతో కూడుకున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తెచ్చిపెట్టారు. అంటే ఇంత ఉంది కాబట్టి మనం స్వామిని చూసి ఈ రోజు ఏ పని చేయాలన్నా అందరికీ ఎలా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ నాయకత్వ లక్షణం ఏంటంటే మీరు చెయ్యండి అని చెప్పకుండానే స్వామి చేస్తున్న ప్రతి పని మనకి తెలియజేస్తున్నది.
అంటే స్వామి అలా చేస్తూ వెళ్ళిపోయారు, చేస్తూ వెళ్ళిపోతే ఆ అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఎలాగైతే మనం వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నామో, ఒక అడవిలో ఏనుగు వెళ్లినటువంటి దారిలో ఆ పదముద్రలు చూసి మిగిలిన యానిమల్స్ అన్ని దారిలో వెళ్తాయంట.
అది ఆ మార్గాన్ని ఏర్పరుస్తుంది,
క్లియర్స్ ది పాత్, అంటే ఒక రహదారిని ఏర్పరుస్తుంది. అలాగే స్వామి కూడా తను ఆచరిస్తూ వెళ్ళిపోయారు, అది చూస్తూ మనం ఎలా చేయాలి అనే ఒక ఒక ఐడియాతో స్వామి అడుగుజాడల్లో ఇప్పటికీ నడిచే ప్రయత్నం చేస్తున్నాం.
అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా కార్యక్రమాన్ని తీసుకోండి, దాన్ని మనం నిర్వహిస్తున్నాము లేకపోతే ఒక 10 మంది కలిసి చేస్తున్నాం అంటే సమగ్రమైన మనకి దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి, దాని గురించిన విషయ పరిజ్ఞానం ఉండాలి, దాని గురించి తెలుసుకున్నప్పుడే మనం మనతో పాటు ఉన్న వాళ్ళని ఆ మార్గంలో నడిపించగలుగుతాం.
అవును, ఇక్కడ నాకు మనం గుర్తుందాక చాలా బృందావన్ బాయ్స్ ఎంతో మంది ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా పంచుకున్న విషయం ఇది, స్వామి ఏదన్నా యాక్టివిటీ చేపడితే అది ప్రారంభం దగ్గర నుంచి పూర్తయ్యేదాకా ప్రతి యాక్టివిటీలో కూడా స్వామి ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే ఇన్వాల్వ్ అయ్యి ఉండి తాను చేయడం కాదు కానీ అందరి చేత దగ్గరుండి చేయిస్తారు. అంటే భగవంతుడు కర్మ చేయవలసిన అవసరం లేదు అని స్వామి చెప్తారు కదా, కానీ ఒక ఆదర్శంగా నిలిచి అందరి చేత ఆ కర్మను చేయించి వారి జీవితాలకు సార్థకత అందించడానికే స్వామి అవతారం తీసుకున్నారు. మరి మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే మన వాటర్ ప్రాజెక్టు, మనం ఇప్పుడు సాయిగీత షెడ్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఇండోర్ స్టేడియం కానివ్వండి, ఏది చూసినా స్వామి ప్రాజెక్ట్స్ అన్ని టైం లైన్ ప్రకారం వెళ్తాయి. 1 ఇయర్ అంటే ఫస్ట్ 4 మంత్స్ ఏం జరగకపోయినా ఆ ఇయర్ ఎండ్ లోపల అన్ని రెడీ అయిపోతాయి. అంటే ఆ ఫోకస్డ్ విజన్, మరి స్వామి ప్రాజెక్ట్స్ అంత ఫాస్ట్ గా ఎలాగవుతాయి అంటే స్వామి తాలూకా క్లారిటీ ఆఫ్ థాట్ ఏదైతే ఉందో దానివల్ల మిగతా వాళ్ళందరూ ఆ పాత్ లో ఫాలో అవుతారు.
అంతేకాకుండా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి స్వార్థం లేకపోవడం గణేష్, ఈ అంటే గజముఖం ద్వారా ఈ బ్రాడ్ మైండెడ్, ఈ తెలివితేటల్ని కూడా ఎంతసేపు నేను నా వాళ్ళకి, లేకపోతే ఈ పని చేస్తే నాకేమవుతుంది, నాకేంటి వస్తుంది, నేను ఎలా అభివృద్ధి చెందుతాను, లేకపోతే రేపు ఉదయం నా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది కాకుండా మళ్ళా ఎగైన్ మనం ఈ బ్రాడ్ మైండెడ్ తోటి ఆ విశాల హృదయంతో ఆలోచించి ఇది అందరినీ కలుపుకుంటూ పోవాలి, అందరినీ చేర్చుకుంటూ పోయి ముందుకు వెళ్లే ఆ నిస్వార్థమైన భావం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి నాయకత్వ లక్షణాలు అన్నవి మనకి అభివృద్ధి అవుతాయి.
అంటే ఇప్పట్లో మనం చూసే ప్రపంచంలో ఎలాగుంది అంటే, ఒక పని చేపట్టాలి అంటే దీనివల్ల నాకేంటి ప్రయోజనం అన్న ఆలోచన ధోరణి ఎక్కువైంది. కానీ ఈ పని అవ్వటానికి మనమేం చేయగలం అనే అన్న భావన కన్నా వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ ఫర్ మీ అన్న ఆలోచనతో రీప్లేస్ అయింది. స్వామి అందుకే చెప్తారు, ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ, అంటే ఆ సెల్ఫ్లెస్నెస్ కి ఇది బృందావన్ త్రయ బృందావన్లో జరిగిన విషయం. స్వామి త్రయ బృందావన్లో సెషన్ ఇస్తున్నప్పుడు సడన్ గా ఒక అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోతాడు. పడిపోయినప్పుడు స్వామి ఒక ఆజ్ఞ ద్వారా ఎవరో ఒకళ్ళు లేచి వెళ్లి ఆ అబ్బాయికి నీళ్లు పట్టి సేద తీర్చే అవకాశం ఉంది. కానీ స్వామి హిమ్సెల్ఫ్ అక్కడున్న గ్లాసు, తన గ్లాసును తీసుకుని స్ట్రెయిట్ గా పాత్ చేసుకుని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి తన తల లేపి ఆ అబ్బాయికి మంచినీళ్లు పట్టి తిరిగి వెనక్కి వచ్చేశారు. అంటే ఆ స్వామి అలా చేయటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరి మైండ్ సెట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఇలా టాకిల్ చేయాలి.
అంటే మనం ఇందట్లు అనుకున్నట్టు నువ్వు వెళ్లి అందించి వాడికి నీళ్లు, నీళ్లు పోయి అని చెప్పలేదు స్వామి, తనంతట తానుగా వెళ్లి అది చేశారు. అంటే అదే నాయకత్వ లక్షణం, మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం వెనకున్న వాళ్ళు అది నేర్చుకుంటారు, మనని ఫాలో అవుతారు అన్నది.
అవును, ఆ నిస్వార్థ స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది స్వామి అవతారం తీసుకున్నప్పుడు ఒక అద్భుతమైన ఉపన్యాసంలో స్వామి చెప్పారు. సాయి తత్వం ఎలాగుంటుంది అంటే ఒకసారి విందాం అది.
తప్పకుండా గణేష్.
ప్రేమ
స్వరూపులారా, మీరు ముఖ్యంగా గుర్తించవలసినటువంటిది ఒక్కటి, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. దేర్ ఇస్ వన్ థింగ్ విచ్ షుడ్ అండర్స్టాండ్, సాయి తత్వాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ సాయి తత్వ కంప్లీట్లీ క్లియర్లీ. సాయికి ఏ విధమైనటువంటి స్వార్థమో లేదు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్. సాయి సమస్తలో ప్రవేశపెట్టినటువంటి యొక్క పవిత్రత ఏ క్షణమునందు కూడా అపవిత్రం కానేరదు. దోస్ పీపుల్ హూ ఎంటర్ ఇంటూ సాయి ఆర్గనైజేషన్ సేక్రెడ్ హార్ట్ కెన్ నెవర్ బికమ్ అన్సేక్రెడ్. ఇట్టి స్వార్థరహితమైనటువంటి సమస్త జగత్తునందు ఎక్కడా లేదు, రాదు, రాబోదు.
ఎంత చక్కగా స్వామి చేసే పని, స్వామి ప్రారంభించిన ప్రతి దాని గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు భయం ఎందుకు కలుగుతుంది అంటే అక్కడ మనకి ఏమైనా స్వార్థం, ఆ థాట్ ఉన్నప్పుడు మట్టుకే భయం వస్తుంది. కాబట్టి నిస్వార్థంగా చేసే ప్రతి తలంపు కూడా చాలా చక్కగా దానికి సహాయ సహకారాలు అందుతాయి, ముందుకు సాగుతుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు గజముఖుడు అయిన వినాయకుణ్ణి రూపం చూడగానే ఆ ఏనుగు తలలోని చిన్న కళ్ళు మనందరినీ ఆకట్టుకుంటాయి. అసలు ఈ చిన్న కళ్ళు దేనికి ప్రతీక అంటే, ఏకాగ్రంగా చూడడానికి ఒక తదేక దృష్టిని. మనం మామూలుగా చూడండి, ఏదైనా కాన్సన్ట్రేట్ గా చూడాలంటే ఆటోమేటిక్ గా మన కళ్ళు ఇలా చిన్న చేసేస్తాం, అంటే ఆ వన్ పాయింటెడ్నెస్. అలాగా ఈ ఏనుగు కళ్ళు మనకేం చెప్తాయి అంటే, ఏ పని అయితే చేస్తున్నామో అందులో ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం కూలంకషంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని మనం జాగ్రత్తగా అన్ని ఏర్పాటు చేసుకోవాలి అని.
ఇక్కడ ఈ విషయంలో మనం స్వామి ప్రాజెక్ట్స్ గురించి ఇందాక మాట్లాడుకుంటున్నాము, దాన్నే కొంచెం మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే చూడండి, ఇండోర్ స్టేడియం 135 ఆర్ డేస్ లో ఎంతో కంప్లీట్ చేసేసారు. అది రికార్డ్ టైం. అది ఎందుకు పని అంత త్వరగా అవ్వగలిగింది అంటే, స్వామి తాలూకా ఆ ఫోకస్ ఏదైతే ఉందో, ఈ పని ఇంతలో అవ్వాలి, ఆ టార్గెట్స్ రీచ్ అయ్యేటప్పుడు స్వామి ఎలాగ వాళ్ళని మోటివేట్ చేస్తారనేది స్టూడెంట్స్ గా మేము చూసాం. ఎందుకంటే ప్రతిరోజు ఆ 135 డేస్ లో అట్లీస్ట్ 90 డేస్ స్వామి అక్కడికి వచ్చుంటారు. అంతమంది ఫౌండేషన్ స్టోన్ వేసిన దగ్గర నుంచి బిల్డింగ్ వచ్చేంత వరకు కంటిన్యూస్ గా స్వామి మోటివేట్ చేస్తూ వచ్చారు వాళ్ళని. స్వామి దర్శనంతో స్వామి అందరు వర్కర్స్ దగ్గరికి వెళ్తూ దర్శనాన్ని ఇస్తూ, అంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ అ లీడర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అక్కడ అందరూ ఫోకస్డ్ గా ఇదే మేము చేయవలసిన పని అని తదేక దృష్టితో వాళ్ళు చేసేవారు. అదే మనం నిన్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ గురించి ఒక ఆర్టికల్ చదువుతుంటే, మన ప్రశాంతి నిలయంలో ప్రశాంతి గ్రామ్ హాస్పిటల్ ఒక ఇంజనీర్ గారు తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. చాలా దగ్గర పడుతుంది. నవంబర్ కి ముందు లాస్ట్ వచ్చే ఫెస్టివల్ దీపావళి. తమిళనాడు నుంచి మోస్ట్ ఆఫ్ ది వర్కర్స్ అంతా వచ్చేవాళ్ళు, లేబరర్స్ అందరూ. వాళ్ళకి దీపావళి సెలవులకి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఇటు 2 రోజులు అటు 2 రోజులు 4 రోజులు పోతుంది. అంత వర్క్ ఆగిపోతుంది అని ఇంజనీర్ గారు భయపడేటప్పుడు స్వామి స్వయంగా వచ్చి వర్కర్స్ అందరినీ స్వామి రిక్వెస్ట్ చేశారంట, మీరు ఈ దీపావళి ఈసారికి పుట్టపర్తిలో జరుపుకుంటారా అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తే ఇంకెవరు కాదనగలరు ఆ ప్రేమను. అంటే చూడండి, స్వామికి ఆ పని ఆ టైంకి అయిపోవాలి అంటే అవతార కార్యక్రమంలో దట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది ఫినిష్ చేయడానికి స్వామి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తారు. స్వామి ఒక ఆర్డర్ ఇవ్వచ్చు లాసన్ అండ్ టూబ్రో, ఆయన ఆ చైర్మన్ కి చెప్పి వర్కర్స్ అందరూ ఇప్పుడు పనిచేయాలి, తప్పదు, వెళ్ళడానికి వీల్లేదు అని ఆర్డర్ ఇవ్వచ్చు. బట్ నో, స్వామి హిమ్సెల్ఫ్ వెంట్. మనం ఏ యూనివర్సిటీలో చూసినా యూ కెన్ నెవర్ సీ ది ఛాన్సలర్ ఎనీవేర్. ఇప్పుడు ఛాన్సలర్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే అది ఎంత ఫోకస్డ్ గా ఆ డెవలప్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీకి స్వామి ఆలోచన చేశారనేది మనకు తెలుస్తుంది.
అవును గణేష్, అంటే ప్రతి కార్యక్రమాన్ని ఏ చిన్న కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అందులో ఏంటి ఏం చెయ్యాలి, ఎవరు పనిచేస్తున్నారన్న చిన్న చిన్న లిస్టు దగ్గర నుంచి కూడా స్వామే చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారని మీరు చెప్పినట్టు స్వయంగా అక్కడికి వెళ్లి ఆ పరిరక్షణ చేసి ఆ వాళ్ళని అడిగి తెలుసుకుని అంత పర్సనల్ గా ఇంట్రెస్ట్ చూపించారు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఎక్కడ తప్పు లేకుండా తప్పు జరగకుండా కూడా చూసుకునేవారు. దీనికి మనం ఒక సంఘటన చెప్పుకోవచ్చు. అతిరుద్ర మహాయజ్ఞం జరిగినప్పుడు అన్ని యజ్ఞకుండాలను డెకరేట్ చేసి ఇంకా స్టార్ట్ అవబోతుంది, స్వామి చెక్ చేస్తున్నారు అన్ని బాగున్నాయి లేదా అని. స్వామి స్టేజ్ మీద కూర్చున్నారు. అప్పుడు వినయ్ కుమార్ గారిని పిలిచి స్వామి ఇలా ఒక యజ్ఞకుండం వైపు చూపించారనమాట. అంటే అక్కడ ఏదో ఉందేమో అని చెప్పి ఆయన అక్కడికి వెళ్లి చూసుకొని వచ్చారు. అక్కడ ఏమీ అంటే అంత అనుకున్నట్టే అరేంజ్ చేసి ఉంచారు. మళ్ళా వెనక్కి వచ్చి స్వామి అంత బానే ఉంది అంటే లేదు అని మళ్ళా అట్టే చూపించారనమాట. మళ్ళా ఆయన చూసుకొని వచ్చారు. ఇలా 2-3 సార్లు అయింది. ఆయనకు అర్థం కాలేదు, స్వామి ప్రతిసారి అక్కడికి పంపిస్తున్నారు, ఏం కనిపించట్లేదు, యథావిధిగా ఉన్నది. అప్పుడు స్వామి చెప్పారు, ఆ యజ్ఞగుండం చుట్టూ పెట్టినటువంటి బంతిపూల మాలలో 2 పువ్వుల మధ్యలోని దూరం పెరిగి దారం కనిపిస్తున్నది. అంటే చూడండి, ఇన్ని యజ్ఞకుండాలు ఇంత దూరం నుంచి ఆ 2 పువ్వుల మధ్య దారం అన్నది అసలు
ఇన్సిగ్నిఫికెంట్ లాగా
మనకు అనిపిస్తుంది. స్వామి అది కూడా చెప్పారు, ఆ బంతిపూలను సెట్ చేసి దారం కనిపించకుండా పెట్టు అని. అంటే అంత భగవంతుడైంది, అంటే భగవంతుడు అని కాకుండా పక్కన పెట్టినా కూడా ఒక ఈ కార్యక్రమాన్ని అందరినీ నిర్వహించే వ్యక్తిగా చూసినా అంత చిన్న పర్టికులర్ డీటెయిల్ ని పట్టించుకోవడం అన్నది చాలా కష్టం. కానీ స్వామి చెప్పేదండి, ఎప్పుడైతే మీరు ఇలా పట్టించుకుని ప్రతి పని చేస్తారో సక్సెస్ ఆటోమేటిక్ గా ఫాలో అవుతుంది అని.
అవును, ఈ విషయంలో స్టూడెంట్స్ ఆగస్ట్ 15, 2004 or 5 అనుకుంటాను అప్పుడు ఒక డ్రామా చేశాం అందరం కలిసి ఇండిపెండెన్స్ డేకి. చేసినప్పుడు అది ఒక పెద్ద కటౌట్, ఇండియా మ్యాప్ ఒకటి చేశారనమాట, భారత్ మాతది కటౌట్. అది స్టూడెంట్స్ వేసిన ఒక పెయింటింగ్. సో భారత్ మాతని అందంగా పెయింట్ చేసి ఒక 20 ఫీట్ స్ట్రక్చర్ పెయింట్ చేసిన తర్వాత స్వామి దర్శనానికి వచ్చారు. వస్తూ ఆ పెయింటింగ్ చూసి పెయింట్ చేసిన బాయ్స్ మెయింటెనెన్స్ బాయ్స్ అందరినీ చాలా మెచ్చుకున్నారు, ఆశీర్వదించారు. స్టేజ్ మీదకి వచ్చి స్వామి కూర్చున్నారు. లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్లి స్వామి దగ్గర కార్డ్ బ్లెస్ చేయించుకుని స్వామి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని ప్రార్థించారు. స్వామి స్టార్ట్ చేయండి అని చెప్తూ తదేకంగా ఆ భారత్ మాత ఆ కటౌట్ ని స్వామి చూస్తూ ఎందుకు చీర అలా ఉన్నది అని స్వామి పాయింట్అవుట్ చేశారు. అంత పెద్ద కటౌట్ లో స్వామి ఎందుకు మీరు భారత్ మాతకి అలాగా కొంచెం ఈ బాడీ కనిపించేటట్టు ఎందుకు పెయింటింగ్ వేశారు అని స్వామి అడిగారనమాట. అది మేము చూసిన వాళ్ళకి ఎప్పుడు అది తట్టలేదు. ఆ కటౌట్ ఎంత బాగా రావాలి అన్న ఆలోచనతో ఆ అబ్బాయి పెయింటింగ్ వేశాడు, కానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోలేదనమాట. అంటే స్వామి ఎంత నిశితంగా పరిశీలించి మనల్ని ఏమాత్రం డీవియేట్ అవ్వకుండా చేస్తారనేది ఈ దీంట్లో ఒక చక్కని ఉదాహరణ.
అవును గణేష్, అసలు ఇలా చెప్పుకుంటూ పోతుంటే స్వామి జీవితంలో ప్రతిరోజు కూడా మనం ఎన్నో నేర్చుకోవాల్సిన ఉంటాయి. ఇంకో అంటే ఈ నిశితంగా స్వామి పరీక్షిస్తారన్నది చూస్తే మన ప్రైమరీ స్కూల్ పిల్లలు దర్శనానికి వస్తారు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఎంతో చక్కగా అందరూ ఒకేలాగా తెల్లటి బట్టలు వేసుకుని చక్కగా తెమిలి విభూతి పెట్టుకుని వస్తారు. అందరి విభూతి కూడా చక్కగా ఒకేలా ఉంటుంది. అసలు దీని వెనకట్లో కాదన్నది
చాలా మందికి తెలియని ఒక స్టోరీ.
ఒకసారి అంటే పిల్లలందరూ వచ్చినప్పుడు స్వామి మున్ని అంటే అడిగట, పిల్లలందరూ విభూతి పెట్టుకుని వస్తున్నారు కదా, ఒకళ్ళది పెద్దగా ఒకళ్ళు చిన్నగా ఇలా ఎందుకున్నది అని అడిగట. అంటే యాక్చువల్లీ ఏ క్లాస్ టీచర్ ఆ పిల్లల్ని రెడీ చేస్తున్నప్పుడు వాళ్ళ వేలు సైజు ప్రకారం ఇలా తీసి పెట్టినప్పుడు ఆ షేప్ వస్తూ ఉంటుంది. ఒకసారి తక్కువగా వస్తుంది, ఒకసారి ఎక్కువగా వస్తుంది. అప్పుడు స్వామి చెప్పట, లేదు అలా ఒకళ్ళు పెద్దగా ఒకళ్ళు చిన్నగా ఉంటే బాగుండదు, అందరిది ఒకే సైజులో ఉండాలి అని చెప్పి ఒక పెన్సిల్ ఇచ్చట, ఈ పెన్సిల్ విభూతిలో ముంచి పెట్టండి, అందరికీ అదే పెన్సిల్ సైజ్ వస్తుంది అని. అసలు మనం మన ఆలోచనకు కూడా అందని విషయం అంటే అంటూ స్వామి చెప్పట, పెద్ద పెద్దగా మనం ఎగ్జిబిట్ చేయక్కర్లేదు విభూతి పెట్టుకుని, చిన్నగా అంటే అది చక్కగా కనిపించినట్టు ఉండాలి అని చెప్పట. అంటే విభూతి పెట్టుకుని పిల్లలు పెట్టుకునే విభూతి ప్రతి ఒక్కళ్ళది విభూతి సైజు కూడా ఒకేలా ఉండాలి, అంత చిన్న విషయం కూడా పట్టించుకుని దాన్ని కూడా సెట్ చేసుకున్నారు.
ఇప్పుడు ఒక చక్కని పాట విన్న తర్వాత మనం తర్వాతలోకి వెళ్దాం.
తప్పకుండా గణేష్.
శివుని కుమార శిత జన వినుత ప్రభో శిత జన వినుత ప్రభో శ్రీ గణేశ శివుని కుమార శిత జన వినుత ప్రభో శిత జన వినుత ప్రభో శివిత పారా గణనాథ సేవిత పాదా శ్రీ గణనాథ సేవిత పాదా నాగదినీవని నమ్మితి సదా నాగాభరణానను దయ గుణవా శ్రీ గణేశ శివుని కుమార శిత జన వినుత ప్రభో శివుని కుమార శిత జన వినుత ప్రభో శిత జన వినుత ప్రభో పగరి గరి సదా ధని పాపద మామ పగ సగరా ధని సదని రి దగరి సదని తమ ధని తని పగ పని సజ్జన సాధుల శివుని కుమార శిత జన వినుత ప్రభో ప్రభో శిత జన వినుత ప్రభో శ్రీ సాయి శుని సేవక జనులము శ్రీ సాయి శుని సేవక జనులము శ్రీ సాయి శుని సేవక జనులము సాయి భజనలు చేయుత వనయము జయ విడరావాడ శివుని కుమార శివ జన వినుత ప్రభో ప్రభు
మరి మనం వినాయకుడి యొక్క ముఖం గురించి మాట్లాడుకుంటున్నాము. పెద్ద తల, ఆ తర్వాత చిన్న కళ్ళు. ఆ చిన్న కళ్ళులో మనం ఆ ఫోకస్డ్ విజన్, ఎంత ఏకాగ్ర చిత్తంతో తను చూస్తాడు ఒక పరిస్థితుల్ని అనేటటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ చాలా స్ట్రైకింగ్ ఫీచర్ ఇన్ వినాయకుడి ముఖంలో మనకి ఆ పెద్ద చెవులు. ఆ చెవులు చూస్తే హాయిగా దాని పక్కన కూర్చుంటే ఫ్యాన్ విసిరినట్టు చల్లగాలి వస్తుందని అందరం అనుకుంటూ ఉంటాము. అంటే ఆ పెద్ద చెవులు దేనికి నిదర్శనం అనే ఆలోచన మనం ఒక్కసారి చేసినట్లయితే,
అంటే పెద్ద చెవులు ఉంటే ఎక్కువ వింటుందా?
కరెక్ట్ గా చెప్పాక, ఎక్కువగా వినటమే కాకుండా సరైనవి వింటుంది,
సెలెక్టివ్గా
వింటుంది. అంటే పెద్ద చెవులు ఉన్నాయి కదా అని అన్నీ వినదు, అంటే ఏది మంచిదో అదే వింటుంది అని స్వామి దీనికి చక్కని కంపారిజన్ మనం తెచ్చుకోవచ్చు అనమాట.
అంటే నాయకుడిగా ఉన్నవాడు ఎలాంటి విషయాలను వినాలి?
అప్పుడప్పుడు మనకి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది, నాయకుడైన వాడు బాగా మాట్లాడాలి, బాగా అందరినీ మోటివేట్ చేయాలి అన్న ఆలోచన ఎక్కువ అందరికి కలుగుతుంది. కానీ దాని ముందు ఒకటి చేయాలి నాయకుడైనవాడు, బాగా వినాలి. హీ షుడ్ బి ఎ గుడ్ లిసనర్ టు బి ఎ గుడ్ లీడర్. అంటే తన కింద ఒక 10-15 మంది 20 మంది 100 మంది పనిచేస్తూ ఉంటే వాళ్ళు చెప్పే వాళ్ల మనోభావాలు, వాళ్ల ఐడియాస్ అన్ని వింటూ ఏది మంచి ఏది చెడు, 10 మందికి ఏది శ్రేయస్కరం అనేటటువంటి ఒక డెసిషన్ తీసుకోగలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గీతనే మనం తీసుకుందాము. సో ఎంత ఆ పెద్ద చెవులు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందో మనం ఒకసారి ఆలోచన చేద్దాము.
యాక్చువల్లీ మనం మీ సాయి గీత అనగానే స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, స్టూడెంట్స్ ఎదురుగుండా హాస్టల్స్ లో ఉన్న పిల్లలందరికీ కూడా చెప్తూ ఉంటారు, సాయి గీతం చూసి ఎంత కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. అంతేకాకుండా స్వామి మీదే తదేక దృష్టి ఉంటుంది తనకి. అంటే ఎన్నో రోడ్డు మీద వెళ్లిపోయి వచ్చే వాహనాలు ఉంటాయి, ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు, గొడవ పెడుతూ ఉంటారు. వీటన్నింటిలో కూడా స్వామి ఎప్పుడైనా కారులో బయలుదేరినప్పుడు ఆ స్వామి కార్ హార్న్ వినగానే కూడా తను ఉత్సాహంగా స్వామి కోసం ఎదురు చూస్తూ ముందుకొస్తుందన్నమాట. అంటే ఇన్నింటిలో కూడా స్వామి కార్ హార్న్ ని ఒక జంతువుగా తను ఉంది అంటే స్వామి చెప్తారు మీ మనుషులందరికన్నా కూడా సాయి గీత ఎంతో
ఉత్తమమైనది
అని. అంటే ఆ ఏది అవసరమో దాన్ని మట్టుకు తీసుకుని మిగతా వాటిని పక్కన పెట్టేటటువంటి ఆ సెలెక్టివ్ లిజనింగ్ కావాలి అని. అంతేకాకుండా ఏనుగుని ఎప్పుడైనా చూస్తే ఎవరు చెప్తే వాళ్ళ మాట విందు, ఆ మావటి వాడు యజమాని ఏం చెప్తేనే అదే వింటుంది అదే చేస్తుంది. అలాగే మనం ఈ నాయకుడికి లక్షణం ఏంటి అంటే మనం తీసుకున్న దానికి సహకరించేవి దానికి అవసరమైన మట్టుగా తీసుకుని మిగతా అనవసరమైన వాటిని మనం దృష్టి సారించకుండా ఉండాలి అని.
కరెక్ట్. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు నీ సబార్డినేట్స్ కానీ నీ జూనియర్స్ కానీ చెప్పేవి అన్ని వినాలి. ఒక మంచి లిసనర్ మనం ఎప్పుడవుతామో ఒక మంచి లీడర్ అవ్వగలమని స్వామి బై ఎగ్జాంపుల్ చెప్తారు. స్వామి కూడా లైవ్ ఎగ్జాంపుల్ మనకి దర్శనంలో వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ ప్రేయర్ ని స్వామి మొహంలో ఏమాత్రం చిరాకు గాని లేకపోతే ఇది వద్దు అని గాని మనం ఎప్పుడు చూడం. ప్రతి భక్తుడు లేచి ఉత్తరం ఇచ్చి తన బాధని చెప్పుకున్నప్పుడు ఎంతో శ్రద్ధగా, అంటే ఆ క్షణం మనకేమనిపిస్తుందంటే స్వామి మన కోసమే వచ్చారు, స్వామి మన ప్రాబ్లమే వింటున్నారు, స్వామి మన ప్రాబ్లం తీర్చడానికే దర్శనానికి వచ్చారు అన్న ఫీలింగ్ కలిగిస్తారు.
దాన్ని మించి ఇంకే స్వామికి పని లేదు, ఇదే పని మీద ఉన్నారు స్వామి అన్నంత అటెన్షన్ ఇస్తారు.
ఎందుకంటే అంత కాన్సన్ట్రేటెడ్ గా స్వామి విన్నారు కాబట్టి ప్రతి భక్తుడికి స్వామి అంటే అంత కాన్సన్ట్రేటెడ్ గా వాళ్ళ భక్తిని స్వామి వైపు చూపిస్తారన్నమాట.
అందుకే అందరికీ కూడా స్వామి నావాడు అన్న భావన
కలుగుతుంది. సో ఈ లిసనింగ్ లో ఒక చిన్న అనుభవం పంచుకుంటాను. ఒక సీనియర్ బ్రదర్ స్వామితో లోపల చాలా ఏళ్లు ఉన్నారు. ఆయన ఒకసారి మేము స్టూడెంట్స్ సత్సంగానికి పిలిచినప్పుడు, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైతే విన్నామో అది ఒక ఆలోచన మనలో డెవలప్ చేస్తుంది. ఆలోచన అయినప్పుడు ఒక మాట వస్తుంది, మాట వచ్చినప్పుడు ఒక క్రియ జరుగుతుందన్నమాట. ఇవన్నీ వన్ ఆఫ్టర్ ది అదర్ స్టెప్ బై స్టెప్ ఆలోచన. సో ఆ ఆలోచన స్టేజ్ ని ఎలా ఫిల్టర్ చేయాలో స్వామి దగ్గర నేర్చుకున్నారనమాట వీళ్ళు. ఈ అన్నని అడిగాం, బ్రదర్ మీరు స్వామి దగ్గర ఇన్నేళ్లు ఉన్నారు కదా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు స్వామి దగ్గర ఏం నేర్చుకున్నారు అని అడిగితే, స్వామి దగ్గర కూర్చుని స్వామి చెప్పేదంతా వింటూ చాలా జాగ్రత్తగా వినాలి. ఎంత సైలెంట్ గా అయితే అంత సైలెంట్ గా ఉంటూ అన్ని వినాలి. విన్న తర్వాత స్వామి చెప్పినవన్నీ మనం యాక్షన్ లో పెట్టాలా అని అడిగితే ఆయన చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. ఒక ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, థింక్ ట్వైస్ బిఫోర్ యూ యాక్ట్ అంటారు. కానీ ఈయన చెప్పిన కొటేషన్ నాకు చాలా వింతగా అనిపించింది, థింక్ థ్రైస్ అండ్ డోంట్ యాక్ట్. అంటే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం ఎలా మలుచుకోవాలి, స్వామి చెప్పేది చాలా చాలా జాగ్రత్తగా వినాలి అని ఆ బ్రదర్ పంచుకున్నారు. ఈ వినటం అనేది ఒక ఆర్ట్. ఆ మనలో ఉన్నటువంటి ఆ పేషెన్స్ ఏదైతే ఉందో అది డెవలప్ చేయడానికి మనం వినాలి.
అంటే నాకు ఉల్టా అనిపిస్తుంది, అది పేషెన్స్ ఉంటేనే వినగలమేమోనని.
అది స్టెప్ బై స్టెప్ అలాగా వస్తూ డెవలప్ అవుతూ ఉంటుంది. మనం ఆ ఫోకస్డ్ గా మనం ఎప్పుడైతే అవతల వాళ్ళు చెప్పేది వింటామో వాళ్ళు చెప్పేది మనకు అవగాహనలోకి వస్తుంది. అవగాహనలోకి వచ్చినప్పుడు అది మంచా చెడా లేకపోతే అది అవసరమా కాదా అనేది మనం వీ కెన్ అసెస్.
ఈ రకంగా ఈ వినడంలో కూడా మనం ఇంకో రకమైన ఆస్పెక్ట్ చూస్తే గణేష్, మనం ఏదైనా మనం 10 మంది కలిసి చేసేటప్పుడు స్వామి చెప్తారు ఐకమత్యంగా ఉండి చేస్తే మీరు విజయం సాధిస్తారు. అది చిన్న పనైనా అవ్వచ్చు, పెద్ద పెద్ద కంపెనీల్లోని ఎన్నో కోట్లతో కూడుకున్న ప్రాజెక్ట్ అయినా అవ్వచ్చు, అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఇక్కడ వినేది ఏంటంటే ఈ మనుషుల మధ్య ఐకమత్యం ఎలా ఉంటుందంటే, ఈ లీడర్ అన్నవాడు ఈ అనవసరమైన గాసిప్స్ గాని లేకపోతే వీళ్ళు ఇంత అని వాళ్ళని జడ్జి చేయడం గాని ఇలాంటివి లేకుండా ఉన్నప్పుడే అందరితో పాటు ఐకమత్యంగా పనిచేయించగలడాయన.
మరి ఇంత వేలాది మంది స్వామి కోసం సేవ చేస్తున్నారు అంటే స్వామి ఎవరిని జడ్జ్ చేయకుండా వారిని వారిగా స్వామి యాక్సెప్ట్ చేశారు. ఆ ప్రేమతో యాక్సెప్ట్ చేయగలిగారు కాబట్టి వాళ్ళకి స్వామి అంత చేరువయ్యారు ప్రతి ఒక్కరికి. అందుకే 1-to-1 రిలేషన్షిప్ స్వామితో ప్రతి భక్తునికి డెవలప్ అయింది అని నా ఉద్దేశం.
అదే మరి ఉత్తమమైన నాయకుడు కూడా ఈ లక్షణాన్ని చక్కగా పెంపొందించుకోవాలని మనం ఈ వినాయకుడి చెవులను చూసి నేర్చుకోవచ్చు. మరి తర్వాత చూసుకుంటే వక్రతుండము, పెద్ద ముక్కు అనుకోండి, తొండం అనండి, ఆ వినాయకుడి యొక్క తొండం చూస్తే చాలా అందంగా ఉంటుంది. అదే వినాయకుడికి అందం అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ తొండాన్ని చూసి మనం నాయకత్వ లక్షణాలని ఎలాగ పెంచుకోవాలి?
మనం నాయకత్వ లక్షణం అంటే చాలా సెన్స్ చేస్తుంది అనమాట. ఈ ట్రంక్ ఏదైతే ఉందో ముందు జాగ్రత్తగా ఏం జరగబోతుంది అనే ఒక పరిశీలన ఒక శక్తి ఉంటుంది అనమాట. యూ కెన్ సెన్స్ ఫియర్, యూ కెన్ సెన్స్ ముందు ఏం జరగబోతుందో అనేది ఒక ఐడియాకి వస్తుంది. అందుకే స్వామి ఎప్పుడూ మనకి స్టూడెంట్స్ కి డివోటీస్ కి కూడా చెప్తూ ఉంటారు, భగవంతుడి సమక్షంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి, ఎప్పుడు మనం రెడీగా ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి అని అంటారు. ఏ కోసానా మనం నెగ్లిజెన్స్ గాని లేకపోతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా ఉండనివ్వరు స్వామి. యూ విల్ ఆల్వేస్ బీ ఆన్ యువర్ ఫీట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ.
చెప్పు గణేష్.
స్వామి మేము ఎప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ స్వామి దగ్గర చేసినా ప్రతి ప్రోగ్రామ్ తర్వాత స్వామి ఒకే ఒక విషయం చెప్పేవారు, బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు, సరే అందరూ ప్రోగ్రామ్ చేయడానికి తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు కదా, ఇది ఒక భాగమే కదా అని. కానీ స్టూడెంట్స్ విషయానికి వస్తే స్వామి టెస్ట్ చేసే విధానాలు వేరే వేరేగా ఉంటాయి. ఎప్పుడూ మనం ఊహించని టైంలో స్వామి అన్ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఎంత రెడీగా ఉన్నాం అనే టెస్ట్ స్వామి చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము స్వామి చెప్పినట్టు ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి మేము ప్రాక్టీస్ మానేశాం. స్టూడెంట్స్ డాన్స్ గ్రూప్ అంతా ప్రాక్టీస్ మానేశారు. 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, 2.5 మంత్స్ ప్రాక్టీస్ ఆగిపోయింది. ప్రతిరోజు మార్నింగ్ మాకు ప్రాక్టీస్ ఉండేదన్నమాట. స్టూడెంట్స్ అన్నారు చదువు మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు, ఇది కుదరదు అని. ఒకరోజు అనుకోకుండా స్వామి వేదన్ టైంలో పిలిచి డాన్స్ గ్రూప్ మెంబర్స్ అందరినీ రమ్మని ఇప్పుడు ప్రోగ్రామ్ చేయండి అన్నారు స్వామి. కొంతమంది బాయ్స్ హాస్టల్లో ఉన్నారు, కొంతమంది గ్రౌండ్ లో ఉన్నారు, కొంతమంది యూనివర్సిటీలో ఉన్నారు. సో పిలిచి స్వామి అడగగానే స్వామి పిల్లలందరూ స్కాటర్ అయిపోయి ఉన్నారు స్వామి, రేపు చేస్తాం స్వామి అని అడిగితే స్వామి అది కాదు ఇప్పుడే చేయండి అన్నారు. ఇంకేమి చేసేది లేక పిల్లలందరినీ పిలిచాం. కృష్ణా స్టాట్యూ దగ్గర 19 బాయ్స్ అందరం చేరి స్వామి ఇలాగ అడిగారు ఇప్పుడు ఏం చేద్దాం, అందరూ ఒకసారి వెళ్లి స్వామిని ప్రార్థిద్దాం అని చెప్పి లైన్ గా స్వామి పాదం, ఇదంతా దర్శన్ సాయి కులవంత్ హాల్లో నడుస్తోంది అనమాట, జరుగుతుంది ఇది. అక్కడ భక్తులందరూ చూస్తుండగా 19 బాయ్స్ లైన్ లో వెళ్లి స్వామి పాద నమస్కారం తీసుకుని చివరిగా ఇద్దరు బాయ్స్ మేము వెళ్లి స్వామి ప్రోగ్రాం రేపు చేస్తాం స్వామి రెడీగా లేము అంటే స్వామి అన్నారు నేను ఇక్కడే ఉంటాను, ఎందుకు రెడీగా లేరంటే మాకు డ్రెస్సులు లేవు సీడీస్ లేవు స్వామి అని, నేను ఇక్కడే కూర్చుంటాను మీరు వెళ్లి సీడీ తెచ్చుకోండి డ్రెస్సులు తెచ్చుకోండి ఇక్కడ ఉంటానన్నారు స్వామి అని చెప్పేసరికి ఇంకా చేసేదేం లేక హాస్టల్కి పరిగెట్టి కాస్ట్యూమ్స్ పిల్లల్ని గ్యాదర్ చేసుకుని డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడగట్టుకుని సీడీలు తెచ్చుకుని భజన్ హాల్లో మేము కూర్చున్నాం. డ్రెస్అప్ అయ్యేంత వరకు మీరు నమ్మరు స్వామి 45 ఇంటర్వ్యూ రూమ్ లో వెయిట్ చేశారు. 45 మేము అప్పటికప్పుడు మేము అందరం మాట్లాడుకుని మనం ఏం ప్రాక్టీస్ చేయలేదు కదా, జస్ట్ ఈ 3-4 సాంగ్స్ మనం ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు వి జస్ట్ రికలెక్టెడ్ ఆల్ ది సాంగ్స్. స్వామి ఇంతలో ఎంటర్ అయ్యారు. లాస్ట్ బాయ్ రెడీ అయిన తర్వాత స్వామి కేమ్ ఇన్ సైడ్ భజన్ హాల్. నేను ఇంకొక అబ్బాయి సీనియర్ అబ్బాయి ఇద్దరం వెళ్లి స్వామి చేయి పట్టుకుని స్వామి తప్పయింది స్వామి, మేము ప్రాక్టీస్ చేయలేదు, మీరే మమ్మల్ని మీరే మా ద్వారా డాన్స్ చేయాలి అని మేము ప్రార్థించాం స్వామికి. స్వామి ఇద్దరిని చూసి ఇద్దరి చేతులు గట్టిగా పట్టుకుని ఇది కూడా నా లీలేంట్రా వెళ్ళి డాన్స్ చేయండి అన్నారు స్వామి. అంటే స్వామి ఏం జరగబోతుందో స్వామికి తెలుసు, ఇలాంటి పరిస్థితి వస్తుందని స్వామికి తెలుసు. అందుకే స్వామి ప్రతి ప్రోగ్రాం తర్వాత ప్రాక్టీస్ చేయండి అని హెచ్చరించారు. చివరిగా మేము బయటికి వెళ్లి ప్రోగ్రాం చేసి వచ్చిన తర్వాత స్వామి చాలా ఆనందించారు. ఎలా చేశామో మాకు తెలుసు, కానీ చూసిన ఆడియన్స్ అందరికీ మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంకి అని అడిగారు. మాకే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట, అదేంటి మేము అసలు ప్రాక్టీసే చేయలేదు, ప్రోగ్రాం ఎంత బాగా వచ్చింది అంటే అది కేవలం స్వామి అనుగ్రహం వలన జరిగిన విషయమే అని అర్థం చేసుకున్నాం మేము.
ఇది చెప్తుంటే గణేష్, అంటే ఈ డాన్స్ రూపంగా మీకు మీ అనుభవం ద్వారా మాకు స్వామి అందించింది ఏంటంటే, మన పరిధిలో లేనిది ఎలాగో మనం ఊహించలేము, దాని గురించి ప్రిపేర్డ్గా ఉండలేము, కానీ మనకు తెలిసింది మన జాగ్రత్తలో మనం ఉండడం కానీ మనం ఏ పని అయితే చేస్తున్నామో దాని ముందు ముందు వచ్చే వాటిని ఆలోచనలో పెట్టుకుని మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే అంత జాగ్రత్త, అంటే ఈ రోజు మట్టుకు కాకుండా రాబోయే ప్లాన్ లో కూడా మనం ముందుగా ఆలోచన చేసుకుని ఇలా అయితే ఏం చేయాలి, అవ్వకపోతే ఏం చేయాలి, అంటే కడిగిన ముఖంతో ఉండాలి అంటారు. అంటే ఎప్పుడు ఏదొచ్చినా సరే దానికి
రెడీగా ఉండాలి,
ఉండడానికి మనం ప్లాన్ చేసుకోవాలని.
అంటే మనం లేకపోయినా స్వామి ఆ పరిస్థితి క్రియేట్ చేసి మనల్ని రెడీ అయ్యేలా చేస్తారు,
ఆ పాఠం నేర్పిస్తారు
నేర్పిస్తారు.
మరి వినాయకుడి యొక్క స్వరూపాన్ని చూసుకుంటే మనకి ప్రస్ఫుటంగా కనిపించేది గజముఖం తర్వాత లంబోదరం. అదేమిటి మనందరినీ మితాహారం తీసుకోండి అని చెప్తూ మరి స్వామివారు అంత ఉదరం పెట్టుకుని ఎక్కువ తింటారా అని డౌట్ మనకు రావచ్చు. లంబోదరుడు అయిన వినాయకుడు అంటే ప్రసాదాలు తింటాడు, భౌతికమైన ఆహారం తింటాడు అని కాదు. ఈ లంబోదరం మనకి ఏంటి చెప్తుంది అంటే, ఎలాగైతే పెద్ద బొజ్జులో ఎన్నో ఇముడతాయి అలాగే వినాయకుడు తనలో అన్నీ చేర్చుకుంటాడు, మంచిని తీసుకుంటాడు చెడుని తీసుకుంటాడు అని చెప్తూ తీసుకోవడమే కాకుండా డైజెస్ట్ చేసుకుంటాడు. అంటే ఇది మనకి ఏం నేర్పిస్తున్నది అంటే సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది, అలాగే మనం అనుకున్న ఏదైతే మనం అందరం కలిసికట్టుగా ఇప్పుడు నాయకత్వ లక్షణాల గురించి నాయకుడిగా ఎలా ఉండాలి అని చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో మనం నడుస్తున్న మార్గంలో అన్ని మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. అలాంటి ఎదుర్కొన్నప్పుడు ఫెయిల్యూర్స్ గాని కష్టాలు గాని అప్పుడు కూడా నువ్వు చెలించిపోకుండా దాన్ని డైజెస్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి, నాయకుడే కదిలిపోయాడు అనుకోండి, వెనక మిగతా వాళ్ళందరూ ఆ మార్గంలో ఎలా ముందుకు వెళ్ళగలరు, ఆ కార్యక్రమాన్ని విజయవంతం ఎలా చేయగలరు?
మీరు ఇది చెప్తూ ఉంటే నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఇది 2003-2004 ఆ సమయంలో అందరికి తెలిసింది జనవరి 11th స్పోర్ట్స్ మీట్, మన యూనివర్సిటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, పిల్లలు ఒక నెల రోజులు ముందు నుంచి ఈ యాక్టివిటీ కోసం, ఈ ఈవెంట్ కోసం బాగా కష్టపడి శ్రమించి స్వామి ఆనందపరచడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాగా ఆ సంవత్సరం ఏం జరిగిందంటే హైయర్ సెకండరీ స్కూల్ బాయ్స్ ఒక 130 మందో 150 మందో ఒక ఈవెంట్ లో ఉన్నారు. ఆ ఈవెంట్ పేరు రాకింగ్ బోట్స్. అది పెద్ద మెటల్ స్ట్రక్చర్స్ ఒక బోట్ మాదిరిగా తయారు చేసి వేరే వేరే సైజెస్ పిల్లలు పైకెక్కి ఆ మెటల్ రాడ్స్ మీద నించుని ఇటు అటు దాన్ని బ్యాలెన్స్ చేస్తారనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి ఈవెంట్ అది. స్వామి 8వ తారీఖు 9వ తారీఖు స్వామి ప్రాక్టీస్ సెషన్ కి వచ్చారు. వచ్చినప్పుడు ఈ ఈవెంట్ నడుస్తోందనమాట. ఇంతమంది బాయ్స్ ఈ ఈవెంట్ లో ఏం చేస్తున్నారని స్వామి అలా తదేకంగా చూస్తూ ఆ టీచర్ ఇన్ఛార్జిని పిలిచి ఏంటి యాక్టివిటీ ఇలాగా పిల్లలు ఇటు అటు ఊగుతున్నారు అని చెప్పి స్వామి ఒక మాట అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పెద్దలందరూ ఫీల్ అయ్యారు, ఈ పిల్లలు ఈ యాక్ట్ స్వామికి నచ్చలేదు, ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేసేద్దాము అని చెప్పి ఆ ఈవెంట్ ని ఆపేయమన్నారు.
ముందు రోజు
2 డేస్ ముందు, అంటే 11th మార్నింగ్ మనకి స్పోర్ట్స్ మీట్ ఈవెంట్, 9th ఆఫ్టర్నూన్ ఇది జరిగింది. అంటే 130 మంది బాయ్స్ 8th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు అంతమంది ఉన్నారు. అందరి పేరెంట్స్ ఈవెంట్ కి వచ్చి చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. మొత్తం 130 మంది ఆ టీచర్ ఇన్ఛార్జ్ ఇప్పటికీ నాకు గుర్తున్నారు, ప్రవీణ సార్. ఈ మెసేజ్ ప్రవీణ సార్కి అందించడం జరిగింది. స్వామి ఇలాగా ఈవెంట్ తో అంత హ్యాపీగా లేరు, ఏం చేస్తారు మీరు, ఇది స్క్రాప్ అవుట్ చేయాలి అంటే సార్ మొహంలో ఏమాత్రం చెరలం లేదు, ఏమాత్రం డిస్టర్బెన్స్ లేదు. ఏం చేయాలి అనే ఒకే ఒక్క ఆలోచన. ఆయన వెళ్లారు, స్టూడెంట్స్ అందరికీ ఈ మాట చెప్పారు. ఆ ఏజ్ పిల్లలు ఒక ఈవెంట్ క్యాన్సిల్ అయింది అంటే ఎంత బాధపడతారు. చిన్న స్కూల్ పిల్లలు, ఎవరి మొహంలో చింత లేదు. అందరూ సార్ వాట్ కెన్ వీ డూ నెక్స్ట్ అని ఆలోచన మొదలైంది. ఆ రోజు ఆ నైట్ మొత్తం పిల్లలందరూ ఈవినింగ్ 7 o'clock నుంచి నైట్ 12-1 o'clock వరకు ఒక ఈవెంట్ ప్రాక్టీస్ చేశారు. సరే, స్వామిని హ్యాపీ చేయాలి. అది మాస్ యోగా ఏరోబిక్స్ కంబైన్డ్ అనమాట. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ ఈవెంట్ అంతా అయిపోయింది, ఆ ప్రాక్టీస్ చేశారు. 11th మార్నింగ్ ఆ ఈవెంట్ ని ప్రజెంట్ చేశారు స్వామి ముందు. స్వామి ఆ ఈవెంట్ కి చప్పట్లు కొట్టారు. దట్ ఈస్ ద ఓన్లీ ఈవెంట్ ఫర్ విచ్ స్వామి క్లాప్డ్. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి పరిస్థితిలో స్వామి వాళ్ళ నుంచి ది బెస్ట్ అవుట్ ఆఫ్ దమ్ తీసుకుని వచ్చారు అనేది.
అంటే స్వామికి అక్కడ ఈవెంట్ కన్నా అక్కడ వీళ్ళ ఆలోచన విధానాన్ని ఎలా మరల్చాలి, అంటే మార్చాలి, ఎలాగ వాళ్ళని ఇంకా
బెస్ట్
గా ఆలోచించేటట్టు చేయాలి. అంటే ఆ సిచ్యువేషన్ వస్తే అందరం పడిపోతాం, ఇంతకు మించి ఏం చేయలేము, ఇంకేం చేస్తాంలే ఊరుకుండిపోతాం నిరుత్సాహంతో.
అంటే నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ ని స్వామి ఆ ఏజ్ నుంచి డెవలప్ చేస్తారు మనకి. అందుకే అంత స్ట్రాంగ్ విల్ అనేది మనకి పెంపొందుతుంది.
చాలా బాగుంది. మీరు చెప్తుంటే నాకు మన అనంతపురం క్యాంపస్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కి 1971లోని స్వామి ఎంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అప్పుడు జరిగిన సంఘటన గుర్తొస్తున్నది గణేష్. అప్పుడు ఎంతో మంది అదంతా కూడా మొత్తం మొక్కలు రాళ్లు రప్పలతో అసలు భూమంతా అక్కడ ప్లేస్ ఫంక్షన్ చేసుకునేదానికి వీలుగా లేదనమాట. ఒక 20 మంది సేవాదారులు 20 రోజుల పాటు మొత్తం అంతా చదువు చేసి అంత చక్కగా ఆ ఫంక్షన్ కి రెడీ చేశారనమాట. అంతేకాకుండా ఈ వచ్చిన చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా ఎంతో మంది ఈ కార్యక్రమం చూడడానికి వస్తారు. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని స్వామి ఆహ్వానించారు.
ప్రెసిడెంట్ గారు దీనికి వచ్చారు.
మరి వీళ్ళందరూ వస్తున్నప్పుడు ఏర్పాట్లు, వాళ్ళందరినీ కూర్చోబెట్టడానికి స్వామి ఏం చెప్పారంటే ఒక 40 feet by 100 feet
పండాలు
పండాలు ఎన్నో వెయ్యాలి. సో ఈ చదును చేసిన భూమిలోని గోతులు తవ్వి ఆ షామియానాలు వెయ్యాలి. దానికి ముందు రోజు 11 గంటల నుంచి మొదలు పెట్టారు గణేష్. ఆల్రెడీ క్లాత్ తో కుట్టిన పైన కవర్లు వచ్చాయి, గుడ్డలు వచ్చాయి, వాటిని పెట్టి ఈ రాట్లు నాటి షామియానాలు లేవదీయాలి. ఇలా లేవదీస్తున్నారు, అక్కడ ఓపెన్ ప్లేస్ కదా, గాలికి అవి కిందకి సాగిపోతున్నాయి. మళ్ళా స్వామిజీ ఇలా సాగిపోకూడదు, గట్టిగా కట్టండి. ఇలా వాళ్ళు ఉదయం 11 మొదలు పెట్టిన వాళ్ళు రాత్రి 10:30-11 వరకు కడుతూనే ఉన్నారు. ఇంకా అక్కడ స్వామి దయవల్ని అంతా కట్టారు, అయిపోయింది అనుకున్నారు. మొత్తం ట్విస్ట్ అంతా ఇక్కడే ఉన్నది. రాత్రి కుంభవృష్టి పడింది, మొత్తం షామియానాలన్నీ పడిపోయి, నాటిన కర్రలు అన్నీ కూడా పడిపోయి, ఉదయం లేచినప్పటికీ అన్ని
ఫ్రెష్గా ఉన్నాయి,
అలా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, 6 గంటలకు చూస్తే ఇంకొక 3 గంటల్లోనే మొత్తం జనాలు వచ్చేస్తారు, వీఐపీలందరూ ఉన్నారు, ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయాలి. వచ్చిన వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతారు, ఏం చేస్తారు, వీళ్ళకేం అర్థం అవటం లేదు. స్వామి 6 గంటలకి ఆ గ్రౌండ్ లోకి వచ్చారట. వీళ్ళు ఇంకా నిరుత్సాహం ఉంటే ఫస్ట్ పిలిచే వీళ్ళందరికీ ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టండి, వాళ్ళు పని చెయ్యాలని చెప్పి అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టించి ఇప్పుడు మొదలు పెట్టండి అన్నారు. అంటే ఎక్కడ ఎలా జరుగుతుంది అని టెన్షన్ గాని ఏం చెయ్యాలని ఇది గాని స్వామికి లేదు, మొదలు పెట్టండి. ముందు రోజు ఇంచుమించు 12 గంటల పైన పట్టింది అన్ని చేయడానికి, ఇప్పుడు 3 గంటలు కూడా టైం లేదు. అంటే స్వామి చెప్పారు, మీరు ఏం ఆలోచించకుండా పని చేయడం మొదలు పెట్టండి అని. వాళ్ళు మొదలు పెడితే ఒక్కసారి క్లాత్ అంతా వర్షానికి తడిసిపోయి ఉంది కదా, ఆరుతున్నప్పుడు ఏంటంటే ఇంకా వేలాడిపోకుండా స్టిఫ్ గా నించుంటా. మొత్తం 2 గంటల్లో ఆ 12 గంటల పని 2 గంటల్లో అయ్యి 8 గంటకల్లా మొత్తం షామియానాలు పండాలన్నీ రెడీ అయిపోయట. అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని తీసుకుని ఎలాగ దాన్ని ముందుకు నడిపించాలి, ఏమీ చెయ్యలేము అన్న పొజిషన్ నుంచి ఏదైనా చేయగలము అన్న దీనికి తీసుకొచ్చారు స్వామి.
అంటే ఆ పరిస్థితిలో నీకు ఆ సమభావం కలిగించడానికి అది ఎలాగా నువ్వు ఆకలింపు చేసుకోగలవు ఆ లెసన్ అనేదానికి స్వామి ఇలాంటి పరిస్థితులు గుండా మనల్ని వెళ్లేలా చేస్తారన్నమాట.
అవును, ఈ రకంగా మనం వినాయకుడి యొక్క లంబోదరాన్ని చూసి ఎటువంటి పరిస్థితినైనా మంచిని చెడ్డని కూడా మనం డైజెస్ట్ చేసుకుని ఆ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు నడుచుకునేటట్టు మనం నేర్చుకోవాలి. మరి తర్వాత మనకి వినాయకుడి యొక్క గజముఖంలోని ప్రస్ఫుటంగా కనిపించేది ఏకదంతం. ఏనుగుకి 2 దంతాలు, అవే అందం అని కూడా అంటారు. మరి అటువంటి అందమైన ఒక దంతం విరిగిపోయి ఉంటుంది, ఒక దంతం ఉంటుంది, అది దాన్నే మనం ఎంతో గొప్పగా ఏకదంతాన్ని పూజిస్తున్నాము, ఆయన కొలుస్తున్నాము. మరి ఈ ఏకదంతం వెనకాతలున్న కథ మనందరికీ తెలిసిందే, కానీ ఇంకొకసారి చెప్పుకుందాం. ఎంతో గొప్పదైన ఎన్నో వేల పద్యాలతో కూడుకున్న మహాభారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు వ్యాసుల వారికి తోచలేదు, అంటే చాలా బృహత్ కార్యం, దీనికి ఎవరో ఒకరు సహకారం ఉండాలి అని దేవతల గురువైన బృహస్పతిని అడిగారట. అడిగితే నీకు ఇంతటి కార్యానికి సహకరించగలిగిన వాడు ఒక్క వినాయకుడే, కాబట్టి వినాయకుడిని అడిగి చూడు, వినాయకుడు మాత్రమే ఈ పని చేయగలడు అని. అప్పుడు వ్యాసుల వారు వినాయకుడిని కోరుకుంటే తప్పకుండా అని చెప్తూ, నేనేం చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకుని రాయాలి అని వ్యాసుల వారు చెప్తారు. సరే మీరు ఆపకుండా చెప్పాలి అని వినాయకుడు అన్నప్పుడు వ్యాసుల వారు అంటారు, సరే నేను ఆపకుండా చెప్తాను కానీ నువ్వు అర్థం చేసుకుంటూ రాయాలని. అలా రాయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తన గంటం ఆపకుండా రాశారట. అలాంటి సమయంలో ఒకనొక టైంలో గంటం విరిగిపోయింది. అప్పుడు వినాయకుడు ఆపకుండా తన దంతాన్ని విరిపి రాయడం కంటిన్యూ చేశారు. అంటే ఒక సెకండ్ కూడా ఆయన ఆలోచించలేదు తన గురించి కానీ, అదంతం లేకపోతే ఎంత అవుతుంది, పెరిగి వేస్తున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది, అదే తనకు అందం అని తెలుసు. అయినప్పటికీ దాన్ని, అంటే చేస్తున్న పని ఎంత ముఖ్యం, తనకన్నా తను మొదలుపెట్టిన పని ముఖ్యం అన్నది మనకి ఏకదంతంగా వినాయకుడు చూపిస్తూ ఉంటాడు. మరి చెప్పినప్పుడు నాయకుడు అన్నవాడు ఇందాక మనం అనుకున్నప్పుడు ఎంత నిస్వార్థంగా ఉంటూ ఆ త్యాగం ఉండాలి, ఆ కార్యదీక్షత పట్టుదల ఉండాలి.
అందుకే ఒక ఒక చక్కని కొటేషన్ ఉన్నది, గుడ్ లీడర్షిప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిగ్రీ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ సెల్ఫ్లెస్నెస్.
అంటే స్వార్థం ఎంత తక్కువగా ఉంటే నాయకత్వ లక్షణాలు అంత తక్కువగా ఉన్నట్టు,
అవును,
స్వార్థం తక్కువగా ఉంటే నాయకత్వ లక్షణం ఎక్కువ ఉన్నట్టు అంటే నిస్వార్థంగా ఉండాలి అని.
మరి దానికి స్వామి జీవితం నుండి మనం ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు.
అంతే. అంటే మనం నాయకుడిగా ఉన్నప్పుడు మీరు ఇందాకలు చెప్పినట్టు స్వామి ఎక్కడో కూర్చొని ఇది చెయ్యండి అని ఆర్డర్స్ జారీ చేస్తే చాలు, అందరూ చేస్తారు. కానీ మన స్వామి అలా చేయలేదు. ఇందాక నువ్వు చెప్పినట్టు నిస్వార్థంతో పాటు ఆ అన్కండిషనల్ లవ్ స్వామి చెప్తారు, ఆ ప్రేమ ఉండాలి అని. ఆ ప్రేమతోటి ఎవరి చేత ఏ పనైనా చేయించవచ్చు. మన ప్రైమరీ స్కూల్లో మొదలుపెట్టిన కొత్తల్లోనే అసలు స్వామి తరచు అంటే ప్రతిరోజు వెళ్లేవారు. అప్పట్లోని ఈ వాషింగ్ ఫెసిలిటీ అది కూడా క్లీన్ చేసే దగ్గర అంతా కూడా ఇప్పుడున్ని సదుపాయాలు లేవు. స్వామి వెళ్తూనే ఆ సబ్బు నీరు అవన్నీ వాళ్ళు క్లీన్ చేసిన దగ్గరికి ఆ అమ్మాస్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోయేవారట. వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు, స్వామి రాగానే సింహాసనంలో కూర్చుంటారు, ఏదో తినడానికో తాగడానికి ఇవ్వాలి, ఏదో మాట్లాడుతుంటే స్వామి డైరెక్ట్ గా ఆ వాషింగ్ ఏరియా వరకు వెళ్ళిపోయి అక్కడ క్లీన్ చేస్తున్న అమ్మాస్ ని వాళ్ళని బ్లెస్ చేసి పిలిచి మాట్లాడి అక్కడే వాళ్ళకి పాద నమస్కారం ఇచ్చేవారు. అందరికి ఇచ్చేసి చెప్పేవారు, పిల్లలందరూ ఇంట్లోని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇక్కడ ఉన్నారు, వాళ్ళని చక్కగా చూసుకోండి, వాళ్ళ పనులన్నీ మీరు జాగ్రత్తగా చెయ్యండి అంటే ఆశ్చర్యపరు. ఆలోచించండి, ఇన్ని వేల మంది భక్తులు ఇక్కడ స్వామి గురించి వెయిట్ చేస్తుంటే స్వామి వెళ్లి అక్కడున్న అమ్మాస్కి అనుగ్రహాన్ని అందించి వచ్చేవారనమాట. బయటకు వచ్చాక మున్ని ఆంటీతోని వార్డెన్ ఆంటీతో స్వామి చెప్పేవారట, వీళ్ళు ఇంతమంది పిల్లలకి వాళ్ళ సేవ చేయడానికి కావలసిన శక్తిని అందించి పాద నమస్కారం ద్వారా నేను వస్తున్నాను అని. చూడండి, ఇక్కడి నుంచి సంకల్పించుకున్నా కూడా స్వామి ఆ శక్తిని అందించగలరు, అంతవరకు వెళ్ళక్కర్లేదు. కానీ ఎప్పుడైతే స్వామి మా కోసం నడిచొచ్చారా, మా కోసం వచ్చి ఇంత చూపించారని, ఈనాటికి కూడా వాళ్ళు అదే ప్రేమని పిల్లల మీద కురిపిస్తూ అలాగే వర్క్ చేయగలుగుతున్నారు. ఇంతకు మించిన నాయకత్వ లక్షణం ఇంకేంటుంటుంది?
మనం ఈ త్యాగం గురించి చెప్పుకుంటున్నాము. ఒక చిన్న ఉదాహరణ, స్వామి ఒకసారి బృందావనంలో పడిపోయిన తర్వాత స్వామికి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత స్వామి వాకర్ తో నడటం ప్రారంభించారనమాట. తర్వాత రోజు స్వామి విద్యార్థులందరినీ త్రయీ బృందావనంలో రౌండ్ హాల్లో అసెంబ్లీ అవ్వమని చెప్పారు. ఇద్దరు స్టూడెంట్స్ పంచుకున్న విషయం ఏంటంటే, స్వామి ముందు రోజు పిల్లలకి బాధ కలగకూడదు అని స్వామి కొంచెం ఇలాగ మామూలుగా నడవకపోతే పిల్లల మనసులో బాధ కలుగుతుంది కదా, స్వామి ఏం చేశారంట, వాకర్ తో ఆ ప్లేస్ అంతా నడవటం ప్రాక్టీస్ చేశారంట. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత విద్యార్థులందరూ నెక్స్ట్ డే వచ్చారు. వచ్చినప్పుడు స్వామి వాళ్ళందరికీ దర్శనం ఇచ్చిన తర్వాత ప్రసాదం ఇస్తారు కదా ప్రతిసారి, లడ్డూ ప్రసాదం తీసుకొచ్చారంట బ్లెస్సింగ్స్ కి. తీసుకొస్తే స్వామి దాన్ని చూసి, అదేంటి లడ్డు చేతికి జిడ్డు అంటుకుంటుంది కదా, లడ్డు ఎందుకు, ఇంకేమైనా తీసుకురండి అని చెప్పి యాపిల్స్ తెప్పించారండి స్వామి. యాపిల్స్ తెప్పించి అది ఇద్దామని స్వామి ఇలా లేపితే స్వామికి, స్వామి అన్నారంట, ఈ యాపిల్ ఇంత పైనుంచి వేస్తున్నాను కదా పిల్లలకి దెబ్బ తగులుతుందేమో అని ఒక ఆలోచన వచ్చిందండి స్వామికి. అంటే ఆ పరిస్థితిలో కూడా స్వామి పిల్లలకి ఏమవుతుంది, ఆ యాపిల్ తగిలితే మహా అయితే ఏమవుతుంది, ఏమవుతుందండి. కానీ ఆ యాపిల్ తగిలినా కూడా ఆ పిల్లకి ఆ చిన్న దెబ్బ తగలడం కూడా స్వామికి నచ్చదు. స్వామి ఎంత పెయిన్ లో ఉన్నా అవతల వాళ్ల కంఫర్ట్ గురించి, అవతల వాళ్ల సొలేస్ గురించి స్వామి ఎప్పుడూ ఆలోచిస్తారు. అందుకే ఆ నిస్వార్థత అట్ ఇట్స్ హైయెస్ట్ లెవెల్, ప్రేమ అట్ ఇట్స్ పీక్ మనం స్వామిని చూస్తేనే మనం తెలుసుకోగలం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న భక్తులు ఏకైక దృష్టితో స్వామిని కొలుస్తున్నారు అనటానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ మనకి లేదు, దొరకదు.
అంతే గణేష్, మరి ఈ వినాయక చవితి సందర్భంగా మనం నిజంగా పూజించడం, వినాయకుడిని పూజించాలి అంటే వినాయకుడు లేదా భగవంతుడు నడిచిన మార్గంలో మనం నడుచుకోవడం, అది నిజమైన పూజ. వారు చెప్పినవి మనం పాటించడం, దాని ద్వారానే మన జన్మల సార్థకం చేసుకోవచ్చు.
మరి ఈ అవకాశం కల్పించిన స్వామికి, మన గణేష్ మహారాజ్ కి మనం వినమ్ర కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశాన్ని ముగిద్దాం. మరికొద్ది సేపట్లో మీరు సాయి కులవన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
तेरे नाम को जिसने ध्याया उस पर रहती है। छाया तेरी महिमा तू ही जाने। शिव पार्वती के बालक जय गणपति वंदन गणनायक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। तेरी छवि अति सुंदर सुखदायक, तेरी छवि अति सुंदर सुखदायक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। सबसे पहले फलदायक जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। तेरी छवि अति सुंदर सुखदायक, तेरी छवि अति सुंदर सुखदायक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक, जय